ప్రేమ స్వరూపులారా. మై లైఫ్ ఈజ్ మై మెసేజ్ అంటుంటాను.
భగవాన్ సేస్ మై లైఫ్ ఈజ్ మై మెసేజ్.
ఓం శ్రీ సాయిరాం. లవ్ టు లవ్ కార్యక్రమం ద్వారా శ్రావ్యమైన పాటలతో స్వామి ప్రేమతత్వాన్ని మనందరికీ ఎంతో చక్కగా తెలియజేసిన బ్రదర్ చందు విజయ్ కి ధన్యవాదాలు. మీరు ప్రస్తుతం రేడియో సాయి ప్రతి గురువారం ప్రశాంతి నిలయం నుండి అందిస్తున్న ప్రత్యక్ష ప్రసారాలను వింటున్నారు. మరికొద్ది క్షణాల్లో మీరు రేడియో సాయి తెలుగు ప్రత్యక్ష కార్యక్రమాలను వింటారు. అంతవరకు రేడియో సాయి గ్లోబల్ హార్మోనికి ట్యూన్ అయి ఉండండి.
దయానిధి సనాతన సారథి సుందర రూపిణం మంగళం ముక్తి
త్వమేవ మాతా చ పితా త్వమేవ త్వమేవ బంధుశ్చ సఖా త్వమేవ త్వమేవ విద్యా ద్రవిణం త్వమేవ త్వమేవ సర్వం మమ దేవదేవ శ్రీ సాయిదేవ. తల్లే తండ్రి గురువు దైవం సర్వం తానై నిస్వార్థ సేవయే తన ఆయుధంగా చేసుకుని మానవుని మాధవునిగా మలచడానికి ఎంతో దయతో దివి నుండి భూమికి దిగివచ్చిన కలియుగ చక్రవర్తి భగవాన్ శ్రీ సత్యసాయి బాబావారి దివ్య పాదపద్మములకు శతకోటి ప్రణామాలు సమర్పిస్తూ ఆ ప్రేమస్వరూపుడైన సాయి భగవానుడి నడయాడిన శాంతిధామమైన ప్రశాంతి నిలయానికి శ్రోతలందరినీ ఎంతో ప్రేమతో ఆహ్వానిస్తున్నాము. మీరు ప్రస్తుతం రేడియో సాయి తెలుగు ప్రత్యక్ష ప్రసారాలను వింటున్నారు. ఈనాటి తెలుగు ప్రసారాలలో రేడియో సాయి తెలుగు బృందం నుండి శ్రీ సత్యసాయి దివ్య సందేశఝరి కార్యక్రమాన్ని మీకు అందించడానికి వచ్చింది సాయిప్రసాద్. పట్టాభిషేక సమయంలో ప్రప్రథమంగా రాముడు హనుమంతునికి కృతజ్ఞతలు తెలుపుకున్నాడు. ఈనాడు ఇట్టి కళ్యాణకరమైన పట్టాభిషేకము జరుగుతున్నదంటే దీనికి కారణం ఎవరు? సీతజాడను తెలిపి అనేక విధములుగా తోడ్పడిన హనుమంతుడే. కనుక మొట్టమొదట అతనికి నా కృతజ్ఞతాభినందనలు అర్పిస్తున్నాను అన్నాడు. సీతను రావణుని బారి నుండి రక్షించడానికి ప్రాణాలకు తెగించి పోరాడిన జటాయువును జ్ఞాపకం చేసుకున్నాడు. సీతాన్వేషణలో సహాయం చేసిన సుగ్రీవునికి, యుద్ధంలో రాక్షస మాయలను కనిపెట్టి తోడ్పడిన విభీషణునికి కృతజ్ఞతలు చెప్పాడు. అంతేగాక సీతారాములతో తమకెట్టి సంబంధము లేకపోయినప్పటికీ యుద్ధంలో అమితోత్సాహంతో పాల్గొని ప్రాణత్యాగం చేసిన వానర వీరులందరినీ గుర్తు చేసుకున్నాడు. ఈ విధంగా ఎవరెవరు తనకు సహాయం చేశారో వారందరికీ కృతజ్ఞతలు తెలుపుకున్నాడు. సీత కూడా హనుమంతునికి కృతజ్ఞతలు తెలుపుతూ, నీకు ముల్లోకములను పట్టము కట్టినప్పటికీ నీ రుణమును నేను తీర్చుకోలేను. ఇంతటి భక్తి త్యాగము నీలో ఉండటంచేత నీవు ముల్లోకములలోనూ సంచరించగలవు. నీ సంచారము చేత ముల్లోకాలు సుభిక్షంగా ఉంటాయి అని ఆశీర్వదించింది. అనగా ఉపకారం చేసిన వారికి తగిన కృతజ్ఞత చూపాలని రామాయణం బోధిస్తున్నది. కృతజ్ఞత చూపేవాడు మానవుడు, కృతజ్ఞుడైనవాడు దానవుడు. ప్రతి మనిషికి ఉండవలసిన విలువలలో కృతజ్ఞత ముఖ్యమైనది. మన భారతీయ సంస్కృతి సాంప్రదాయాలు కూడా దీనిని బోధిస్తూనే ఉంటాయి. కృతజ్ఞతాభావం ఉన్నప్పుడే వ్యక్తి సమాజంలో తన జీవనాన్ని సుగమం చేసుకుని ఆత్మోన్నతిని పొందుతాడు. సత్యసాయి భగవానుడు కూడా దీని గురించి వారి ఉపన్యాసాలలో చక్కగా బోధించారు, ఆచరించి చూపించారు. ఇటీవల మెహదీపట్నం సత్యసాయి సేవా సమితి 50వ వార్షికోత్సవాన్ని పురస్కరించుకుని స్వామికి కృతజ్ఞతయాగం చేశారు. ఈ కార్యక్రమంలో భాగంగా ప్రొఫెసర్ సన్నిధానం సుదర్శన శర్మ గారు కృతజ్ఞత అన్న అంశంపై శాస్త్ర ప్రవచనాన్ని అందించారు. ఈనాటి మన శ్రీ సత్యసాయి దివ్య సందేశఝరి కార్యక్రమంలో ఆ ప్రవచనాన్ని ఇప్పుడు మనం విందాం. ఇది స్టూడియోలో కాకుండా స్థానికంగా రికార్డు చేసిన ఆడియో అని శ్రోతలు గమనించగలరు.
మహాజనులారా, కృతజ్ఞత అనేది మన హిందూ ధర్మములో భారతీయ సంస్కృతిలోను అణువణువునా వ్యాపించి ఉన్నటువంటి ఒక తత్వం. మనం ఏ పండగ చేసుకున్నా, ఏ వ్రతాన్ని అనుష్ఠించినా, ఏ పూజ చేసినా కూడా అందులో కృతజ్ఞత అనేది ఇమిడియే ఉంటుంది. కాయేన వాచా మనసేంద్రియైర్వా బుద్ధ్యాత్మనావా ప్రకృతే స్వభావాత్ కరోమి యజ్జత్ సకలం పరస్మై నారాయణాయేతి సమర్పయామి. త్వదీయం వస్తు గోవింద తుభ్యమేవ సమర్ప్యతే. ఓ సూర్యుడికి అర్ఘ్యం ఇస్తాం. ఈ సూర్యుడికి ఇచ్చేటటువంటి అర్ఘ్యం నీళ్లతో ఇస్తున్నాం. ఈ నీళ్లు ఎక్కడి నుంచి వచ్చాయి? ఆ సూర్యుడి నుంచే వచ్చాయి. అగ్నౌ ప్రాస్తాహుతి సమ్యగ్ ఆదిత్యముపతిష్టతే. ఆదిత్యా జాయతే వృష్టి వృష్టేరన్నం తతః ప్రజా. మనం చేసేటటువంటి యజ్ఞ యాగ ద్యాహుతుల యొక్క ఆరాధన వల్ల ప్రీతుడైనటువంటి సూర్యదేవుడు తన కిరణముల ద్వారా ఇక్కడ ఉండేటటువంటి ఈ జలాన్ని స్వీకరించి దాన్ని 1000 రెట్లు చేసి మళ్లీ వృష్టి రూపంలో వాన రూపంలో మనకే అందజేస్తున్నాడు. మనమేం చేస్తున్నాము? ఆయన ఇచ్చినటువంటి జలాన్ని ఆయనకే అర్ఘ్యంగా సమర్పిస్తున్నాం. ఇది కృతజ్ఞత. త్వదీయం వస్తు గోవింద తుభ్యమేవ సమర్ప్యతే. ఇదంతా నేను తయారు చేసింది కాదు, నివేదిస్తూ ఉంటాం. ఓం ప్రాణాయ స్వాహ, ఓం ఉపానాయ స్వాహ, ఓం జ్ఞానాయ స్వాహ. పండ్లు ఫలాలు ఇంకా ఇతర భోజ్య పదార్థాలన్నింటినీ కూడా మనం దేవుడికి మనం ఇస్తున్నట్టుగా అనుకుంటాం, కానీ అది ఒక రకమైనటువంటి కృతజ్ఞతే. అది ఆయన ఇచ్చినటువంటి వస్తువులను మళ్ళీ ఆయనకి ఇవ్వటమే. అన్నం కూడా మనం వండాము అని అనుకుంటాం. మనం ఏం చేశాము? మనం బియ్యం కొనుక్కొచ్చాము, నీళ్లు తీసుకొచ్చాము, పొయ్యిలో పెట్టాము, దాన్ని వండాము. అలాగే మిగతా పదార్థాలన్నీ కూడా అందులో వేసేటటువంటి చింతపండు కానీ, బెల్లం కానీ, ఉప్పు కానీ, కారం కానీ ఇవి మనం సృష్టి చేయలేదు. ఇంతకు ముందే సృష్టింపబడినటువంటి వాటిని కేవలం సంకలనం చేశాం అంతే. వాటిని అన్నింటినీ సమకూర్చాం, దాన్నే వంట అంటాం, దాన్నే అన్నం అంటాం, ఇంకో పిండి వంట అంటాం. వాటిని అన్నింటినీ మనం నివేదిస్తూ మన యొక్క కృతజ్ఞతను ఆ స్వామికి, మన యొక్క ఆరాధ్య దైవమైనటువంటి, మన యొక్క ఉత్పత్తికి కారణభూతుడైనటువంటి ఆ పరమాత్మకు మనం తెలియజేస్తూ ఉంటాం. అలాగే కృతజ్ఞత అనేటటువంటిది ఒక ప్రత్యేకమైనటువంటి అంశం కాదు. ఇది మనం చేసేటటువంటి ప్రతి పనిలోనూ ఇమిడి ఉన్నది, ప్రతి ఆలోచనలోనూ ఇమిడి ఉన్నది. ఇక్కడ చక్కగా హోమ కార్యక్రమం అంతా జరిగింది, ఇష్టి జరిగింది. ఇలాంటి ఇష్టియే వేదంలో ఒకటి చెప్పబడి ఉన్నది. దాని పేరు ఆగ్రయణము అని పిలువబడేటటువంటి ఇష్టి, ఆగ్రయణము అని చెప్పి అంటారు. శతాయుధాయ శతవీర్యాయ శతోతయేభిమాతిసాహే పరిధేత్తేహ సర్వే గ్రీష్మోహే మంత ఉతనో వసంత శరద్వర్షాస్సు వితన్నోస్సు అనేటటువంటి మంత్రం. ఈ ఆగ్రయణం అనేటటువంటి ఇష్టిని చేయమని చెప్పి చెప్తుంది. ఇష్టి అంటే మనకు ఇష్టాన్ని సంపాదించి పెట్టేటటువంటి ఒక హోమం, దాన్ని ఇష్టి అని అంటారు. మనకి ఏది ఇష్టమో అభీష్టమో దాన్ని సమకూర్చేటటువంటి దాన్ని ఇష్టి అని అంటారు. ఆ ఇష్టి అని చెప్పబడేటటువంటి హోమాన్ని ఒకదాన్ని చేయమని చెప్పి చెప్తున్నారు. దీని గురించి పెద్ద వివరణ ఉన్నది. సంక్షిప్తంగా చెప్పుకోవాలంటే ఇది సంవత్సరంలో 2 సార్లు చేయబడుతుంది ఈ ఇష్టి, ఈ హోమం. మొదటిది వసంత ఋతువులో వచ్చేటటువంటి చైత్ర వైశాఖ మాసాల్లోని ఏదో ఒక పూర్ణిమ రోజున, అలాగే రెండవసారి శరదృతువులో వచ్చేటటువంటి ఏదో ఒక పూర్ణిమ. శరదృతువు అంటే ఆశ్వయుజం కార్తీక మాసాలలో వచ్చేటటువంటి ఏదో ఒక పూర్ణిమ రోజున ఈ ఆగ్రయణం అనేటటువంటి ఇష్టిని చేయటం జరుగుతుంది. ఈ ఇష్టిలో విశ్వే దేవతలు, ద్యావాపృథువులు, ఇంద్రాగ్నులు దేవతలుగా ఉంటారు. ఇంద్రాగ్నులు, విశ్వే దేవతలు, ద్యావాపృథువులు. ద్యావా అంటే పై ఉండేటటువంటి లోకం, పృథివీ అంటే ఈ మనం నివసిస్తున్నటువంటి భూమండలం. ఈ కింద లోకం, పైలోకం, దీనికి ఉండేటటువంటి అధిష్టాన దేవతలను అక్కడ హవిస్సుల ద్వారా ఆరాధించడం జరుగుతుంది. అలాగే ఇంద్రాగ్నులను కూడా ఆరాధించడం జరుగుతుంది. ఈ ఇష్టిలో అంటే ఈ హోమంలో వాడబడేటటువంటి ద్రవ్యం ఏమిటంటే, హోమం అనేక రకాలుగా చేయొచ్చు. నేతితో చేయొచ్చు, సమిదలతో చేయొచ్చు, అన్నంతో చేయొచ్చు, పేలాలతో చేయొచ్చు. ఇందులో వాడబడేటటువంటి ద్రవ్యం ఏమిటి అంటే కొత్తగా పండినటువంటి పంట, అంటే రకరకాలైనటువంటి వరి, గోధుమలు, ఇంకా ఇతర ధాన్యాలు ఏవైతే ఉన్నాయో కొత్తగా పండినటువంటి ఆ పంట రాగానే ముందు దాన్ని దంచి పిండి చేసి దాన్ని వేయించి దాంట్లో వేడినీళ్లు కలిపి ఒక ముద్దలాగా తయారు చేసి ఆహవనీయం అనేటటువంటి ఒక హోమగుండంలో దాన్ని బాగా వేడి చేసి కాల్చినట్టుగా, తరువాత దాని మీద నేతితో అభిహారం చేసి ఆ ముద్దలోంచి కొంత భాగాన్ని తీసి ఆయా దేవతల పేర్లు చెబుతూ హోమం చేయటం జరుగుతుంది. ఇంద్ర అగ్నులకు మొదటి హవిస్సు పెడుతుంది, తర్వాత విశ్వే దేవతలు అని చెప్పి చెప్పబడేటటువంటి వారికి రెండవ ఆహుతి పెడుతుంది, మూడవ ఆహుతి ద్యావాపృథువులకు వెళుతుంది. ఇక్కడ కొత్తగా వచ్చినటువంటి ధాన్యంతో పాటు క్రిందటి సంవత్సరం పండినటువంటి పాత ధాన్యం ఉన్నదే, దాని యొక్క ఇదే విధమైనటువంటి పురోడాశాన్ని కూడా హోమం చేయటం జరుగుతుంది. కొత్త ధాన్యాన్ని, పాత ధాన్యాన్ని ఆ దేవతలకు హవిస్సు రూపంలో మనం ఇస్తూ ఉంటాం. ఇది బానే ఉన్నది. ఎందుకని ఈ ఇష్టి చేస్తున్నారు, ఈ ఆగ్రయణం అనేటటువంటి ఇష్టిని ఎందుకు చేస్తున్నారు అంటే, ఈ దేవతలందరూ ఈ ప్రాణికోటి అంతా కూడా సుఖంగా జీవించటానికి కావలసినటువంటి అన్నాన్ని సమకూరుస్తున్నారు. ఇంద్రుడు వర్షాన్ని కురిపిస్తూ ఉన్నాడు. అగ్ని అంటే వేడి, ఒక రకమైనటువంటి ఉష్ణం. అది లేందే, ఎండ లేందే, అంటే సూర్యమండలంలో ఉండేది కూడా అగ్నియే అని చెప్పి భావించి ఎండ లేనిదే పంటలు పండవు. వాన కావాలి, ఎండా కావాలి. అంచేత ఇంద్రాగ్నులకు హవిస్సు ఇస్తున్నారు. ఈ పండేటటువంటి పంట అంతా ఉన్నదే, దీనికి ఏ క్రిములు కీటకాలు సోకి ఆ పంటంతా నాశనం కాకుండా పుష్టిగా పెరిగి ఫలవంతమైనటువంటి సస్యాన్ని ఇచ్చేటటువంటి పంటగా కావటం కోసం విశ్వే దేవతలు మనల్ని అనుగ్రహిస్తూ ఉంటారు. కాబట్టి వారికి ఆహుతి ఇస్తుంది. ఆ తర్వాత ద్యావాపృథువులు. ఈ పృథివీ లేకపోతే ఎక్కడ మనం పంటలు పండిస్తాం? పృథివీ మాతకు. ద్యావా అంటే పైన ఊర్ధ్వలోకం కనుక లేకపోయినట్టయితే, ఆకాశం అనేది లేకపోయినట్టయితే వాయు ప్రసారం ఉండదు, సూర్యకిరణ ప్రసారం అనేటటువంటిది ఉండదు. కనుక ఊర్ధ్వలోకానికి కూడా మనం హవిస్సు ఇస్తుంది. ఇలా ఈ హవిస్సుల ద్వారా ఈ ఆగ్రయణం అని చెప్పి పిలువబడేటటువంటి ఈ ఇష్టిని చేస్తూ మనకు ఏ దేవతల ద్వారా అయితే ఈ ఆహారం అనేటటువంటిది సమస్త జీవులకు ఆధారభూతమైనటువంటి ఆహారం దొరుకుతుందో, ఆ దేవతలకు మనకు కృతజ్ఞతారూపంగా చేయబడేటటువంటి ఈ ఇష్టిని ఆగ్రయణము అంటారు. దీనికే మరొక పేరు నవ అన్న ఇష్టి, నవాన్నేష్టి. నవ అంటే కొత్తదైనటువంటి అన్నాన్ని ఆ భగవంతుడు ఇచ్చాను కనుక ముందు మనం ఆయనకే నివేదించి ఆయన ఇచ్చినటువంటి ద్రవ్యాన్ని, ఆయన ఇచ్చినటువంటి ఆహారాన్ని, ఆయన ఇచ్చినటువంటి ధాన్యాన్ని ముందు ఆయనకి ఇచ్చి తర్వాత మనం సంవత్సర కాలం పాటు దాన్ని వాడుకుంటూ ఉంటాం. ఇలా గొప్పదైనటువంటి కృతజ్ఞతా భావన, ఏ దేవుని వల్ల మనకి ఈ అన్నం వచ్చిందో ఆ దేవునికే ఆ అన్నాన్ని ముందు నివేదించి తర్వాత మనం తీసుకోవడం అనేటటువంటి కార్తజ్ఞ భావన, ధన్యవాద భావన అనేటటువంటిది వైదికమైనటువంటి యజ్ఞ గారి క్రతువులలో అనేకత్ర చాలా విశదంగా కనపడుతుంది. ఇక వేదవేద్యే పరే పుంసి జాతే దశరథాత్మజే వేద ప్రాచేత సాదాసీ సాక్షాద్ రామాయణాత్మన. వేదాల తర్వాత అంతటి ప్రాధాన్యం కలిగినటువంటి వాంగ్మయం మరేది అంటే రామాయణం. అది వేదానికి ఏమాత్రం తీసిపోదుట, అది కూడా వేదమే. వేదవేద్యే పరే పుంసి జాతే దశరథాత్మజే, వేదం చేతనే తెలుసుకోదగినటువంటి పరమ పురుషుడైనటువంటి మహావిష్ణువు రాముని రూపంలో అవతరించినప్పుడు వేద ప్రాచేత సాదాసీత్ సాక్షాద్ రామాయణాత్మన. యజ్ఞో వై విష్ణు యజ్ఞ ఏవాం తతప్రతిష్టతి యజ్ఞముఖా వై దేవాః. వేదం అంటే యజ్ఞం, ఆ యజ్ఞం అంటే ఎవరు? మహావిష్ణువే. ఆ మహావిష్ణువు ఇక్కడ రామరూపంలో జన్మించగానే వేదం కూడా మరి ఆయన్ని అనుసరించి వచ్చిందట. వేదం ఎలా వచ్చింది అని అంటే వాల్మీకి యొక్క ముఖంలో నుంచి ఆవిర్భవించి వచ్చేసిందట. రాముడు అక్కడున్నాడు కాబట్టి వేదం కూడా అక్కడికే వచ్చేసింది. వేద ప్రాచేత సాదాసీత్ ఏ రూపంలో వచ్చింది? సాక్షాద్ రామాయణాత్మన, రామాయణ రూపంలో అవతరించిందట. ఆ మహావిష్ణువు రామరూపంలో అవతరిస్తే వేదం రామాయణ రూపంలో ఈ భూలోకంలో అవతరించింది. ఆ రామాయణంలో చాలా చోట్ల అనేక ఘట్టాల్లో ఎక్కడ చూసినప్పటికీ కూడా రాముడు తనని తాను ఒక మనుష్యునిగా దశరథుని యొక్క కౌశల్య యొక్క పుత్రుడిగా మాత్రమే చెప్పుకున్నాడు గాని తాను మహావిష్ణువు యొక్క అవతారం అని చెప్పి గొప్ప శక్తియుక్తులున్నటువంటి వ్యక్తిగా అవతారమూర్తిగా ఎక్కడా తనని తాను మాత్రం చెప్పుకోలేదు. పైగా అన్నాడు కూడా నేను మామూలు మనిషినే అని చెప్పి. ఆత్మానం మానుషం మన్యే రామం దశరథాత్మజం అని చెప్పి అన్నాడు. ఆత్మానం మానుషం మన్యే, నన్ను నేను ఏమనుకుంటున్నానంటే నేను ఒక సాధారణ మనుష్యుణ్ణి, సన్నాస దశరథ దశరథుని యొక్క పుత్రుడైనటువంటి సామాన్య మనుషు. ఆత్మానం మానుషం మన్యే రామం, నా పేరు రాముడండి, దశరథాత్మజం, నేను దశరథుని యొక్క కొడుకుని, నేను మనిషిని అని చెప్పి చెప్పుకున్నాను. నేను దేవుణ్ణి అని చెప్పి రాముడు ఎక్కడా చెప్పుకున్నటువంటి దాఖలాలు లేవు. కానీ ఒక చోట మాత్రం, ఒకటి రెండు చోట్ల ఎక్కడైతే కృతజ్ఞతను వెల్లడించవలసినటువంటి పరిస్థితి రామునికి ఏర్పడిందో అక్కడ మాత్రం తన దివ్యత్వాన్ని తాను సంక్షేపంగా సూక్ష్మంగా ప్రకటించుకున్నాడు. అందులో మొదటి ఘట్టం ఏమిటంటే సీతాపహరణం తర్వాత రాముడు ఆ సీతామాతను అన్వేషిస్తూ వెడుతున్నాడు, జాడ దొరకలేదు. ఒకచోట జటాయువుని కలుసుకోవడం జరిగింది. అప్పటికే జటాయువు రాముడు యుద్ధం చేసి ఆ రెక్కలు తెగిపోవడంతో కింద పడి మరణాసన్నుడై ఉన్నాడు, మృత్యుకి చాలా దగ్గరలో ఉన్నాడు. ప్రాణాలు ఉగ్గబట్టుకొని రాముడు వస్తాడేమో, ఈ వార్త ఒకటి చెప్తాము అని చెప్పి నిరీక్షిస్తూ ఉన్నాడు జటాయు. అప్పుడు ఆయన దగ్గరికి వెళ్ళాడు. రావణాసుడు సీతను అపహరించాడు, లంకకు తీసుకువెళ్ళాడు అనేటటువంటి రామునికి అవసరమైనటువంటి వార్తను, ఎంత ముఖ్యమైనటువంటి వార్తో అది, దాన్ని రాముడికి వినిపించాడు. ప్రాణాలు వదిలేశాడు. దశరథుడు పోయినప్పుడు రాముడు దగ్గర లేడు, కేవలం వార్తాహరుల ద్వారా తండ్రి యొక్క మరణాన్ని విన్నారు. కానీ తండ్రి వంటి జటాయు యొక్క మరణాన్ని మాత్రం తన దగ్గరుండి చూశాడు. అప్పుడు అంటాడు రాముడు, రాజా దశరథ శ్రీమాన్ యథామమ మహాయశః పూజనీయశ్చ మాన్యశ్చ తథాయం పతయేశ్వరః. నా యొక్క తండ్రి దశరథుడు పూజనీయుడు ఎలా అయ్యాడో, నాకు నాకు ఎలా వందనీయుడైనాడో, తథాయం పతగేశ్వరః, ఈ పక్షీంద్రుడు కూడా నాకు అలాగే దశరథుడిలాగా అభివంద్యుడైనటువంటి వాడు. ఇతన్ని మరణించిన తరువాత అలా వదిలేసి వెళ్ళలేను, నా తండ్రిని నేను అలా వదిలేసి వెళ్ళగలనా? సంస్కారం అనేటటువంటిది జరగవలసిందే. సౌమిత్రే హర కాష్ఠాని, ఏ సౌమిత్రే, రాముడికి ఏం కష్టం వచ్చినా ముందు పిలిచేది ఎవరిని? లక్ష్మణ. లక్ష్మణాన్ని పిలాడు, సౌమిత్రే అని అంటాడు. మిత్ర అంటే మంచి మిత్ర, అది లక్ష్మణాన్ని వేసి పిలవచ్చు, ఊర్మిళాపతే అని చెప్పి పిలవచ్చు, ఇంకేదన్నా పేరుతో కూడా పిలవచ్చు. కానీ సౌమిత్రే అంటారు, అంటే వాళ్ళిద్దరికి ఉన్నటువంటి మైత్రి అలాంటిది అనమాట. అందుకని ఆ పదమే వస్తుంది ఆయన నోట్లోంచి, సౌమిత్రే హర కాష్ఠాని. నాయన, కాష్ఠములన్నింటినీ తీసుకువచ్చి నిర్మశిష్యామి పావకం, అగ్నిని అరణి అని చెప్పి అంటారు. అంటే ఒక కొయ్యతో ఒక కొయ్యను రాచి ఆ రాపిడి ద్వారా అగ్నిని పుట్టిస్తాడు. మామూలు అగ్ని కాదు, బయట నుంచి తీసుకొచ్చింది కాదు, అది వైదికమైనటువంటి అగ్ని. నిర్మధిష్యామి పావకం గర్భరాజం దిధక్ష్యామి మత్కృతే నిధనం గతం. నా కోసం ప్రాణాలు వదిలాడయ్యా, నేను కృతజ్ఞతతో అతనికి దేహ సంస్కారం చేయనున్నాను, చేస్తాను అని చెప్పాను. సరే, అదేవిధంగా ఆయన ఆ సంస్కారం, శరీర సంస్కారం అంతా పూర్తి చేసిన తర్వాత ఒక మాట అంటాడండి, అది ముఖ్యం. ఏమంటున్నాడంటే, ఆ జీవుడు అప్పటిదాకా దహనం అయ్యేంత వరకు జీవుడు అక్కడ ఉంటాడో, తర్వాత వెళ్ళిపోతుంటాడు. ఆ వెళ్ళిపోతున్నటువంటి జటాయువు యొక్క జీవుణ్ణి చూసి రాముడు అంటున్నాడు, యాగతర్రి యజ్ఞశీలానాం ఆహితాగ్నేశ్చ యాగతి అపరావర్తినాన్యాచ యాచ భూమిప్రదాయినా మయాత్వం సమనుజ్ఞాతో గచ్చ లోకాన్ అనుత్తమాన్. హే జటాయో, నేను నీకు అనుమతిస్తున్నాను, నువ్వు ఉత్తమ లోకాలకు వెళ్ళు. అంతకుముందు ఆయన పాపం చేశాడో పుణ్యం చేశాడో వాటి వల్ల ఆయనకి నరకమే రావాలో స్వర్గమే రావాలో ఇంకే లోకమన్నా రావాలో తెలియదు. కానీ నరకం వద్దు, స్వర్గం వద్దు, నువ్వు సత్యలోకానికి వెళ్ళిపో. సరాసరి నువ్వు సత్యలోకానికి వెళ్ళిపో. యాగతరి యజ్ఞశీలానాం, యజ్ఞం చేసేటటువంటి వాళ్ళు, ఆహితాగ్నులైనటువంటి వాళ్ళు ఏ లోకాలకు వెళుతున్నారో, ఏ లోకాలకు వెళ్ళినటువంటి వాళ్ళు మళ్లీ తిరిగి రావటం లేదో, ముక్తులై అక్కడే ఉండిపోతున్నారో, పునర్జన్మ అనేటటువంటిది లేకుండా, యాచ భూమి ప్రదాయినాం, భూదానం చేసినటువంటి వాళ్ళు ఏ లోకాలకు వెళుతున్నారో. భూదానం అంటే అందులో అన్ని దానాలు ఉన్నాయి. ఓ భూఖండాన్ని ఇస్తే సమస్త దానాలు చేసినట్టే, దాంట్లో పంట పండించుకొని తినవచ్చు అంటే అన్నదానం చేసినట్టు, దాంతో పత్తి వేసి వస్త్రాన్ని సంపాదించుకోవచ్చు అంటే వస్త్రదానం చేసినట్టే, అందులో గడ్డి ములిపించి పశువులను మేపి వాటిని పెంచి వాటి ద్వారా పాలు పెరుగు ఇవన్నీ తీసుకోవచ్చు, పశువులను మేపచ్చు, కనుక గోదానం చేసినట్లు. ఇలా ఒకటి కాదండి, రెండు కాదండి, అందులో వచ్చేటటువంటి సంపాదనతోటి బంగారం కొనుక్కోవచ్చు అంటే సువర్ణదానం చేసినట్టు. ఒక భూమిఖండాన్ని ఇచ్చినటువంటి వాడు సమస్త దానాలు చేసినట్టే. అలా సమస్తదానాలు పర్యవసాన రూపమైనటువంటి భూదానాన్ని చేసినటువంటి వాళ్ళు ఏ లోకానికి వెళుతున్నారో జటాయువ, నువ్వు ఆ లోకానికి వెళ్ళిపో అని అంటూ, మయాత్వం సమనుజ్ఞాత అంటే ఆ లోకాలకు వెళ్లేటటువంటి అర్హత ఈయనకు ఉన్నదా, వీళ్ళని అనుమతిస్తారా ఈయన్ని జటాయువుని అక్కడికి అంటే, వాళ్ళు అనుమతించినా అనుమతించకపోయినా నీకు యోగ్యత ఉన్నా లేకపోయినా నేను అనుమతిస్తున్నాను. అక్కడ రాముడు తన అవతార పురుషత్వాన్ని ప్రకటించుకున్నాడు. మామూలు మనిషిగా ఈ మాట అనలేడు, కేవలం మహావిష్ణువుగానే అంటాడు. మయాత్వం సమనుజ్ఞాత గచ్చలోకాన్ అనుత్తమాన్ గృద్ధరాజ మహాసత్వ సత్కృతస్య మయా ప్రజ అని చెప్పి చిన్న ఉపకారం, ఒక వార్త చెప్పి ఒక ఉపకారం చేసినటువంటి జటాయుకి ఎలా రాముడు కృతజ్ఞత చూపించాడు. అంటే మహాత్ములందరూ కూడా వాళ్ళు ఏం చేస్తారో అది మనకు ఆదర్శప్రాయం. వాళ్ళు ఏం చేశారో, ఎలా వ్యవహరించాలో అది వాళ్ళు చెట్టు వదిలేస్తారు. అలా నడుచుకోమని చెప్పి మనకు ఉపదేశం ఉన్నమాట, దాన్ని మనం అర్థం చేసుకోవాలి, ఆ లింక్ మనం కలుపుకోవాలి. రాముడు అలా చేశాడు అని చెప్పి విని కథ వినడం కాదు. రాముడు ఎందుకు చేస్తున్నాడు, ఈ కథ ఎందుకు చెప్పాడు వాళ్ళు మీకు అంటే, మీరు కూడా ఇలా ఉండండి అని చెప్పి చెప్పడం. అది కార్తక్య భావనను కన్వే చేయడం అనమాట. అంటే ముందు తరాలకి మనం కృతజ్ఞతగా ఉండటమే కాకుండా ఎప్పటి వాల్మీకి ఇప్పటిదాకా కూడా ఆయన ఉపదేశాన్ని మనం అలా అలా తరం తర్వాత తరాన్ని అందిస్తున్నాం, ఇప్పుడు మనం కూడా ఆ పని చేయవలసింది ఉంది ఉత్తరోత్తరమైనటువంటి తరాల వాళ్ల కోసం. అలాగే రాముడు మరొక చోట కూడా హనుమంతుని విషయంలో ఇలాగే కృతజ్ఞతను ప్రకటించవలసి వస్తుంది. అది ఎలా అంటే, సీత అన్వేషణ కోసం వెళ్లినటువంటి హనుమంతుడు ఆమె యొక్క మహాతల్లి యొక్క జాడ తెలుసుకుని మళ్లీ తిరిగి వస్తాడు. తిరిగి వచ్చిన తర్వాత సీత బలాన చోట సురక్షితంగా ఉన్నది అనేటటువంటి వార్తను తెలియజేస్తాడు. అప్పటిదాకా ఆమె ఉన్నదో లేదో కూడా తెలియదు, సజీవంగా ఉన్నదో లేదో కూడా తెలియదు. ఆ వార్త విన్న తర్వాత ఈయనకి ఎక్కడ లేని ఆనందం, ఆశ్వాసం కలుగుతుంది. ఆ వార్త చెప్పినటువంటి హనుమంతుణ్ణి ఉద్దేశించి ఆయన అంటాడు, శ్రుత్వా హనుమతో వాక్యం యథావత్ అభిభాషితం రామ ప్రీతిమనాస్తంయుక్తో వాక్యముత్తరమబ్రవీ. కృతం హనుమతా కార్యం సుమహద్భువి దుష్కరం మనసాపియదన్యేన నశక్యం ధరణీతలే. రాముడు ఏమంటున్నాడంటే, ఓ హనుమంతుడా, నువ్వు నాకు చేసినటువంటి ఉపకారం ఈ భూమండలంలో మరెవరూ చేయలేరు. అంత గొప్ప ఉపకారం నువ్వు నాకు చేశావు. అహంత రఘువంశస్య నువ్వు చేసినటువంటి ఉపకారం ఉన్నదే, ఇది నాకొక్కడికే కాదు. సీతక్షేమ వార్తను తెలియజేయటం వల్ల వచ్చేటటువంటి ఆనందం నాకొక్కడికే కాదు, ఆ ఉపకారం నాకొక్కడికే కాదు, మా వంశానికే నువ్వు ఉపకారం చేశావు. మా వంశం రఘువంశము యొక్క కోడల యొక్క జాడని నువ్వు తెలియజెప్పావు. అహంత రఘువంశస్య లక్ష్మణస్య మహాబల, ఇక్కడ ఉన్నటువంటి నా సోదరుడికి లక్ష్మణుడికి నువ్వు ఉపకారం చేసిన వాడు. వైదేశ్య దర్శనోరజ్య ధర్మత పరిరక్షిత. కాబట్టి ఇంత ఉపకారం చేసినటువంటి నీకు నేనేమి ప్రత్యుపకారం చేయగలను? ఆయన నారచీరలు కట్టుకొని కిరీటాదులు కూడా లేకుండా అరణ్యవాసం చేస్తున్నాడు. అందుకనే అంటున్నాడు, ఇదంతు మమ దీనస్య మనోభూయ ప్రకర్షతి. నేనిప్పుడు దీనావస్థలో ఉన్నాను, నేను మహారాజును కాదు, కోసల రాజ్యం నాది కాదు, అయోధ్య నాది కాదు. ఇదంతు మమ దీనస్య మనోభూయ ప్రకర్షతి యరిహాస్య ప్రియాఖ్యాతుర్నకుర్మి సదృశ ప్రియం. ఇంత దీనావస్థలో ఉన్నటువంటి నేను నీకు ఏ విధంగా ప్రత్యుపకారం చేయగలనా అని చెప్పి నా మనస్సు వ్యాకులమవుతోంది అని అంటూ రాముడు అటు ఇటు చూస్తాడు. మామూలుగా అయితే మహారాజులు ఏం చేస్తారు, ఏదన్నా మంచి వార్త చెప్పగానే మెళ్ళో ఉన్నటువంటి హారాన్నో ఉంగరాన్నో తీసి ఆ వార్త చెప్పినటువంటి వార్తాహారులకి ఇచ్చేస్తారు. అలా చూస్తే ఏం లేదు ఆయన దగ్గర. అటు ఇటు చూసి రాముడు ఏం చేశాడట, ఏష సర్వస్వభూతస్సు పరిశ్వంగో హనుమత మయాదిలానమతం ప్రాప్య దత్తస్తస్య మహాత్మన. అటు ఇటు చూశాడు, ఏం దొరకలేదు. లేచి రాముడు అమాంతం ఆ హనుమంతుడి దగ్గరికి వెళ్లి గట్టిగా ఆలింగనం చేసుకున్నాడు. ఇదే నేను నీకు ఇవ్వగలిగింది అంటే కృతజ్ఞతతో ఆ పరమ పురుషుడు ఆలింగనం చేసుకున్నాడు, ఇంతకన్నా నేను నీకేం చేయలేదు. ఇది కృతజ్ఞత అనేది ఎలా ఉంటుందో, దాన్ని ఎలా ఆవిష్కరించాలో మనకు రామాయణం ద్వారా తెలుస్తూ ఉన్నది. అలాగే భారతంలో కూడా ఈ కృతజ్ఞతను ఎలా అర్థం చేసుకోవాలి, ఎలా ఆచరించాలి అనేదాన్ని వ్యాసుల వారు చక్కగా వివరించారు. వనపర్వలో ధర్మరాజు అరణ్య వాసం చేస్తున్నటువంటి సమయంలో ఋషులు అక్కడ ఉంటారు. అక్కడ ఒక సందర్భంలో నాడీజంభుని యొక్క వృత్తాంతం ఒకటి వస్తుంది. ఇది బహుశా చాలా మందికి తెలిసి ఉండొచ్చు, అయినా ప్రసంగానికి ఇది అనుగుణంగా ఉంటుంది కనుక దాన్ని చెప్పవలసి వస్తుంది. నాడీజంభుడు అనేటటువంటి వాడు ఒక గొప్ప పక్షిరాజు. ఆ కాలంలో సర్పరాజులు, సర్పాలు, పక్షులు, మిగతా ప్రాణులందరూ కూడా మనుషులతో సహజీవనం చేస్తూ ఉండేటువంటి వానరులు, రామాయణంలో వానరులు మనుషులతో సహజీవనం చేస్తూ ఉండేటటువంటి వాడు. అలాగే ఈ పక్షిరాజు గొప్ప ధర్మాత్ముడు. ఈయన దగ్గరికి గౌతముడు అనే ఒక వ్యక్తి వస్తాడు. ఈయన ఎందుకు వస్తాడు అంటే, ఈయన మనుష్య ప్రవృత్తిలో నుంచి భ్రష్టుడై దొంగతనాలు చేస్తూ, హత్యలు చేస్తూ డబ్బు సంపాదించుకొని దాంతో కాలక్షేపం చేస్తూ ఉండేవాడు గౌతముడు అనేటటువంటి ఒకడు. అక్కడెక్కడో ఒక మహారాజు గారు ఉన్నారు. ఆ మహారాజు గారు అందరికీ దానాలు చేస్తున్నారట. అక్కడికి వెళితే నాకు కూడా కొంత సొమ్ము ఏదో దక్కుతుంది అనేటటువంటి ఆశతో ఈ గౌతముడు బయలుదేరి వెడుతూ ఉన్నాడు. మధ్యలో ఒక పెద్ద అడవి, అడవిలో ఒక పెద్ద వటవృక్షం. ఆ వటవృక్షం మీద ఈ నాడీజంగుడు అనేటటువంటి పక్షిరాజు నివసిస్తూ ఉన్నాడు. రాత్రి అయిపోయింది. గౌతముడు వెళ్లి ఆ చెట్టు కింద శరణు చూశాడు. అక్కడ రాత్రికి విశ్రాంతి తీసుకుందాం అనుకున్నాడు. తన దగ్గరికి వచ్చినటువంటి కొత్తగా తెలియని వ్యక్తి అతిథితో సమానం గనక నాడీజంగుడు ఎవరు, ఏమిటి, ఇంకేం కావాలి అని చెప్పాడు. గౌతముడు తన వృత్తాంతం చెప్పాడు. అంటే దాచవలసినటువంటి దాచి మిగతా వృత్తాంతం అంతా చెప్పాడు. తన క్యారెక్టర్ గురించి మాత్రం చెప్పలేదు. అది విన్నటువంటి నాడీజంగుడు ఏం చేస్తా అంటే, రాత్రికి అతనికి కావాల్సినటువంటి ఆహారం ఏర్పాటు చేసి పండ్లు ఫలాలన్నీ తీసుకొచ్చి అతను వెచ్చగా చలి లేకుండా ఉండటానికి అక్కడ చిదుగులతోటి ఒక నెగడు ఏర్పాటు చేసి ఒక చలి కాచుకోవటానికి సుఖంగా నిద్రపోయేటట్టు చేశాడు. తర్వాత ఈయన మహారాజు దగ్గరికి వెళ్లాడు. ఆ మహారాజు పేరు మర్నాడు ప్రజను వెళ్లాడు. ఆ మహారాజు పేరు విరూపాక్షుడు. ఇతను చూడగానే ఎందుకో ఆయనకు అనుమానం వేసింది, సరైనటువంటి వ్యక్తేనా, దానానికి యోగ్యుడేనా, అర్హుడేనా అని. కాకపోతే తన మిత్రుడైనటువంటి నాడీజంగుడు పంపించాడు అనేటటువంటి ఉద్దేశంతో ఆయన ఏం చేస్తా అంటే భూరిగా దానం ఇచ్చేసేసి పంపిస్తాడు. ఆ సామాగ్రి అంతా, ఆ బంగారం ధనం అంతా తీసుకుని ఇతను వస్తూ మళ్లీ అదే చెట్టు కిందకు వచ్చి రాత్రిపూట విశ్రాంతి తీసుకుంటాడు. పొద్దున్నే లేచి తన గ్రామానికి వెళదామని చెప్పి అనుకుంటాడు. రాత్రి పడుకుంటాడు. అక్కడ పడుకున్న తర్వాత ఇతనికి ఒక ఆలోచన వస్తుంది, ఈ పక్షి చాలా మంచి పక్షిలాగా ఉన్నది, భయం లేకుండా ఉన్నది, నాతో మాట్లాడుతున్నది, కాబట్టి దీన్ని గనక నా చంపి దీని మాంసం తీసుకుని గనక నేను భక్షించినట్టయితే రేపు ప్రొద్దున నేను మళ్లీ మధ్యాహ్నం ఎప్పుడు నా ఇంటికి చేరేంత వరకు నాకు మధ్యలో ఇది ఉపయోగపడుతుంది అని చెప్పి ఆ పక్షిని చంపి భక్షిస్తాడు. నాడీజంగుడు ప్రతిరోజు ఆ విరూపాక్ష మహారాజు దగ్గరికి వెళ్లాలి, మర్నాడు రాలేదు, ఏమైందో కనుక్కోరమని పంపిస్తే అక్కడ జరిగినటువంటి వృత్తాంతం అంతా భటులు వచ్చి చెప్తారు. అప్పుడే ఆయన పార్వతి పరమేశ్వరుని ఉద్దేశించి భక్తితో ఆయన ప్రార్థిస్తాడు. అప్పుడు అనుకోకుండా కామధేనువు పాలు ఇచ్చేటటువంటి సమయం, నందినీ ధేనువు, ఆ కామధేనువు యొక్క కుమార్తె నందిని ధేనువు తల్లి దగ్గర పాలు తాగుతున్నప్పుడు అక్కడి నుంచి కొన్ని చుక్కలు నేల మీద పడ్డాయి. అది ఈ నాడీజంగుడు యొక్క ఆ ఎముకలు రెక్కలు ఉన్నాయే, వాటి మీద పడటంతో అతనికి మళ్లీ పునర్జన్మ వచ్చింది. నాడీజంగుడు పునర్జీవితుడైనాడు. ఆ తర్వాత ఈ గౌతముడు అనేటటువంటి వాడిని పట్టి బంధించి తీసుకొచ్చి వీడిని సంహరించండి, వీడిని శిరశ్ఛేదం చేసేసి ఈ మాంసం అంతా కాకులకు గద్దలకు వేసేసేయండి అని చెప్పి విరూపాక్ష మహారాజు చెప్తే, అప్పుడు ఆ కాకులు గద్దలు ఏమన్నాయంటే, మహారాజా మీ రాజ్యంలో నుంచి మాకు బహిష్కారం విధించండి, మేము వెళ్ళిపోతాం, ఇంకేదన్నా శిక్ష వేయండి, మాకు కూడా మరణదండం విధించండి, కానీ కృతజ్ఞుడైనటువంటి వీడి యొక్క మాంసం తినమని మాత్రం మాకు చెప్పొద్దు, ఈ శిక్ష మాత్రం మాకు వేయొద్దు అని చెప్పారు కాకులు గద్దలు. అంటే కృతజ్ఞత అనేది ఎంత గొప్పదో, కృతజ్ఞత అంత నీచమైనటువంటిది అని రెండింటిని కాంట్రాస్ట్ చూపిస్తూ ఉన్నారు. అలాగే ఇలాంటి సన్నివేశం ఒకటి మళ్లీ రామాయణంలో కూడా మనకు కనపడుతుంది. వాలివధ తర్వాత రాముడికి సుగ్రీవుడికి మైత్రి కుదురుతుంది, ఒక ఒప్పందం కూడా కుదురుతుంది. ఏమిటి అని అంటే, రాజ్యాన్ని వాలివధ ద్వారా సుగ్రీవుడికి రాముడు అందజేసేటట్టు, సీతాన్వేషణలో రాముడికి సుగ్రీవుడు సహాయపడేటట్టు ఒప్పందం కుదిరింది. సరే, సుగ్రీవుడికి రాజ్యం లభించింది, భార్యలు లభించారు, సుఖభోగాలతో అతను కాలాన్నే మర్చిపోయి గడిపేస్తున్నాడు. ఎన్నిసార్లు కబురు చేసినా కూడా సుగ్రీవుడు రావడం లేదు రాముడి దగ్గరికి. చూసి చూసి విసుగొచ్చి రాముడు ఏం చేశాడంటే, ఒకసారి లక్ష్మణుణ్ణి నానాను వెళ్లి కనుక్కురా, అసలు విషయం ఏమిటో అని చెప్పి పంపించాడు. లక్ష్మణుడు వచ్చాడు. పిలిస్తే కూడా రాలేనట్టుగా మత్తులో తూలుతూ ఉన్నాడట, మద్యపానం మత్తులో తూలుతూ ఉన్నాడు సుగ్రీవుడు. సత్వాభిజన సంపన్న సానుక్రోశో జితేంద్రియ కృతజ్ఞ సత్యవాదీచ రాజాలోకే మహీయతే. ఓ సుగ్రీవుడా, నువ్వు రాజు అయి ఉండొచ్చు, నువ్వు సామంతరాజువే, మీ మహారాజు ఒక ఆయన ఉన్నాడు, ఆయన పేరు రాముడు. ఆయనకుండేటటువంటి గుణాలలో మొట్టమొదటిది ఏమిటంటే కృతజ్ఞ సత్యవాదీచ. కృతజ్ఞులైనటువంటి వాళ్ళలో ఎవరినన్నా లెక్క పెట్టాల్సి వస్తే మొదట పేరు వేలు ముడిచేది ఎక్కడ? రాముడి దగ్గర. కృతజ్ఞ సత్యవాదీచ రాజాలోకే మహీయతే. అటువంటి రామ మహారాజు యొక్క ఏలుబడిలో నువ్వు ఉన్నావనే సంగతి మర్చిపోయినట్టున్నావు. కృతజ్ఞ సర్వభూతానాం సవధ్య ప్లవగేశ్వర గీతోయం బ్రహ్మణా శ్లోక సర్వలోకానమ. బ్రహ్మదేవుడు సృష్టికర్త, ఈ సృష్టినంతా చేసి ఇది ఎలా నడవాలో దీనికి కొంత ఆదేశిక సూత్రాలు, డైరెక్టివ్ ప్రిన్సిపల్స్ ఇచ్చారు. ఇది ఇలా ఉండాలి, ఇది ఇలా ఉండాలి అని చెప్పి ఆ చెప్పినటువంటి ఆదేశ సూత్రాలలో ఏమున్నదట అంటే, కృతజ్ఞుణ్ణి వధించు అని చెప్పి ఉన్నదట. మరి ఇన్నాళ్ళైనా కూడా రాముడికి చేయవలసినటువంటి ప్రత్యుపకారాన్ని నీవు చేయటం లేదు. చూడు సుగ్రీవా, బ్రహ్మజ్ఞే చ సురాపే చ చౌరే భగ్నం వ్రతే తథా నిష్కృతిర్విహితాలోకే కృతజ్ఞే నాస్తి నిష్కృతి. లోకంలో అనేక పాపాలున్నాయి. బ్రహ్మహత్య చేయొచ్చు, సురాపానం చేయొచ్చు, చౌర్యం చేయొచ్చు, భగవన్ నింద చేయొచ్చు, ఇంకా ప్రతిజ్ఞాభంగం కూడా చేయొచ్చు, ఇంకా ఏ రకమైనటువంటి పాపమైనా చేయొచ్చు. వాటన్నిటికీ కూడా ప్రాయశ్చిత్తం చెప్పబడింది. ఆ పాపం నుంచి విముక్తులు కావచ్చు, కానీ కృతజ్ఞ నిష్కృతర్నిహితా నాస్తి సద్భి కృతజ్ఞే నాస్తి. కానీ కృతజ్ఞుడైనటువంటి వాడికి మాత్రం ఎక్కడ ప్రాయశ్చిత్తం అనేటటువంటిది కూడా చెప్పబడలేదు. అంత గొప్ప పాతకం అన్నమాట. నిష్కృతర్నిహితా సద్భి కృతజ్ఞే నాస్తి నిష్కృతి. కృతజ్ఞుడికి మాత్రం పాప పరిహారం అనేటటువంటిది లేదు, ప్రాయశ్చిత్తం కూడా వాడికి లేదు అని అంటూ మెత్తగా ఒక హెచ్చరిక చేస్తాడు. మనం వార్నింగ్ అంటాం. అది ఎలా ఇవ్వాలో మనం వాల్మీకి దగ్గరే నేర్చుకోవాలి. లక్ష్మణుడు సుగ్రీవుణ్ణి ఉద్దేశించి అంటాడు, నచ సంకుచిత స్పంధ ఏన వాలీహతో గత సమయేతిష్ఠ సుగ్రీవ మావాలి వధవన్మగా. నచ సంకుచిత స్పంధ, సుగ్రీవుడా ఏ రామబాణం తగిలి వాలి ఏ మార్గంలో అయితే వెళ్లాడో ఆ దారి, వాలి వెళ్లినటువంటి దారి ఉన్నదే, అది ఇంకా మూయబడలేదు. ఆ మార్గం అంత ఇరుకైందేం కాదు, వాలి ఒక్కడే పట్టేటంత ఇరుకైందేం కాదు. రామబాణం తగిలినటువంటి వాలి ఏ మార్గాన వెళ్లాడో ఆ మార్గం అంత ఇరుకైందేం కాలేదు, అది ఇంకా మూయగను పడలేదు, ఇంకా తెరిచియే ఉన్నది, అది కొంచెం విశాలంగానూ ఉన్నది. ఇంకో మనిషి కూడా అక్కడ పడతాడు, ఇంకో వానరుడు కూడా ఆ మార్గంలో పడతాడు. సమయే తిష్ట సుగ్రీవ మా వాలి పథమన్వగా. నువ్వు ఏమని రామునికి ప్రతిజ్ఞ ఇచ్చావో, ఏమని వాగ్దానం చేశావో, ఎలా నీ కృతజ్ఞతను వ్యక్తం చేసుకోవాలో, నీకు రాజ్యమిచ్చినటువంటి రాముని ఎడల నీవు ఎలా కృతజ్ఞుడవై ఉండాలో అది ఒక్కసారి గుర్తు తెచ్చుకో. వాలి మార్గాన్ని నువ్వు అనుసరించవాకు. ఇంతకన్నా మెత్తటి హెచ్చరిక ఇంకేముంటుందండి? మా వాలి పథమన్వగా, వాలి వెళ్లిన మార్గం ఇంకా తెరిచే ఉన్నది, విశాలంగానూ ఉన్నది, నువ్వు అక్కడ పడతావు ఆ దారిలో అని ఈ రకంగా సుగ్రీవుడికి హెచ్చరిక చేస్తూ లక్ష్మణుడు పడికినటువంటి మాటల్లో కృతజ్ఞత వల్ల వచ్చేటటువంటి అనర్థం ఎంత గొప్పదో అది కూడా సవిస్తరంగా చెప్పబడింది. కృతజ్ఞత అనేక రూపాలలో మీలో కొంతమందికి తెలిసి ఉండొచ్చు, అయితే నాకు తెలిసింది కనుక నేను ఒక విషయం చెప్తున్నా. పుట్టపర్తిలో భగవాన్ శ్రీ సత్యసాయిబాబు గారి సన్నిధానంలో ఓ వేద పాఠశాల నడుస్తుంది. అక్కడ అప్పట్లో చెరుకుమిల్లి కామావధానులు గారు అధ్యాపకులుగా ఉండేవారు. వారు మాకు దూరపు బంధువులు అవుతారు. అప్పట్లో అంటే ఈ వృత్తాంతం దాదాపు 35-40 సంవత్సరాల సుమారు ప్రాంతంలో జరిగినటువంటి 40 సంవత్సరాలు అనుకో. కామావధానుల గారి దగ్గర బంధువు ఇంకొక ఆయన ఎవరో మెడికల్ ఎంట్రన్స్ రాశారు. అప్పట్లో MBBS లో సీటు కోసం ప్రయత్నం చేస్తున్నా. ఆయన చాలా చోట్ల, ఇటు బెంగళూరులోను, ఇటు చెన్నైలోను, హైదరాబాద్లోను, ఢిల్లీలోను చాలా చోట్ల అప్లికేషన్లు పెట్టుకున్నాను. ఎలాగైనా ఆయనకి మెడిసిన్ లో సీటు రావాలి ఈ కామావధానుల గారికి బంధువుకి. ఆ బంధువు వచ్చి కామావధానుల గారిని ఆశ్రయించారు. కామావధానుల గారు బాబావారి దగ్గరికి తీసుకొచ్చారు. నమస్కారం చేసిన తర్వాత విషయం చెప్పిన తర్వాత బాబాగారు అంతా విని ఏమన్నారటంటే, వాడి భాగ్యం ఎట్లా ఉంటే అట్లా జరుగుతుంది అని అన్నారు. ఇంకా ఆ తర్వాత మాట్లాడటానికి అవకాశం లేదు. వారు సెలవు ఇచ్చారు, అయిపోయి దాన్ని కొనసాగించడానికి, ముందుకు పొడిగించడానికి కామావధానుల గారికి ధైర్యం చాలలేదు. వచ్చేసారు. ఈ బంధువు ఒకటే గీరుతున్నాడు. ఆయన, అయ్యా ఏమిటి నా సంగతి, ఏం చెప్పాడు ఆయన, నాకేం అర్థం కాలేదు అంటే, రెండోసారి వెళ్లి అడగటానికి కామావధానుల గారికి ధైర్యం రాలడం లేదు. ఇలా ఒక వారం రోజులు గడిచిన తర్వాత ఈ బంధువు యొక్క పోడు భరించలేక మళ్లీ వెళ్లి అక్కడ చేతులు నలుపుతూ నిలుస్తున్నారు కామావధానుల గారు. ఏం అవధానుల గారు, మీ శిష్యులకు ఇవాళ అనధ్యయనమా అని చెప్పి అడిగారు బాబు. లేదండి వాళ్ళు వల్లే వేస్తున్నారు, ఏదో చిన్న పని ఉండి ఇట్లా వచ్చాను. చెప్పు. అదే మొన్న మా వాడు చెప్పానట కదయ్యా, తీటి సంగతి చెప్పాను కదయ్యా అన్నారు. ఆ మర్నాడు హైదరాబాద్ ఉస్మానియా మెడికల్ కాలేజీలో అతనికి సీటు వచ్చినట్టుగా వర్తమానం వచ్చింది. అంటే బాబా వారు ముందే చెప్పారు, వీళ్ళు అర్థం చేసుకోలేదు. ఏం చెప్పారు ఆయన? వాడి భాగ్యం ఎక్కడ ఉంటే అక్కడ ఎలా ఉంటే అలా వస్తుంది. దీన్ని భాగ్యనగరం అని చెప్పి పిలుస్తారు. అంటే హైదరాబాద్ లో వస్తుంది మీ వాడికి సీటు, చెన్నైలోనూ బెంగళూరులోనూ రాదు అని చెప్పి బాబా వారు అప్పుడే చెప్పారు. ఆ తర్వాత ఆయన పెద్ద డాక్టర్ అయినట్ట. తర్వాత మొదట్లో ఏం చేశారంటే తనకు వచ్చేటటువంటి ఆదాయంలో 10% సత్యసాయిబాబా పేరుతోటి ఆయన పేద రోగులకు అందరికీ కూడా ఖర్చు పెడుతూ వచ్చాడు. తర్వాత ఆయనకు తృప్తి కలగల దాన్ని 20%, 30%, 40%, 60% దాకా చేశాడు అని చెప్పి నేను విన్నా. అంటే ఒక మనిషి యొక్క కృతజ్ఞత అనేటటువంటిది ఎలా ఉంటుంది అనేది మనం ప్రత్యక్షంగా ఇదేదో రామాయణంలోనూ భారతంలోనూ మనకు పరోక్షంగా జరిగినటువంటి ఘటనలను ఎవరో రాస్తే చదువుకోవటం కాదు, ఇప్పుడు మనం చూస్తున్నటువంటి వ్యక్తుల మధ్య జరిగినటువంటి ఘటన. మనం ఎవరి నుంచి అయితే ఉపకారాన్ని పొందుతామో వారి ఎందు మనం దైవత్వాన్ని ఆరోపిస్తాం. ఇది భారతీయ సంస్కృతిలో ఒక భాగం. ఇది మనకు ప్రత్యక్షంగా కనిపిస్తూ ఉన్నది. ఇప్పుడు మనం ఒక నదిని దేవతగా భావిస్తాం. ఎందుకని? ఆ నదులు ప్రవహిస్తే మనకు తాగడానికి నీళ్లు వస్తున్నాయి, పంటలు పండుతున్నాయి. నదిని మనం దేవతగా భావిస్తాం. అలాగే ఒక గిరిని దేవతగా భావిస్తాం మనం. గిరికి ప్రదక్షిణం చేస్తాం. ఎందుకని? దీని మీద మహా ఔషధులన్నీ ఉన్నాయి, దీని మీద మహావృక్షాలన్నీ ఉన్నాయి. ఇది ఈ భూమి యొక్క భారాన్ని వహిస్తూ ఉన్నది, మనకు అనేక విధాల ఉపకారం చేస్తున్నది. కాబట్టి ఇది అనేక రకాల ఉపకారం చేస్తున్నది అంటే ఇది మందరగిరి రూపంలో అమృతాన్ని ఉద్భవింపజేసి దేవతలందరూ అమరులయ్యేటట్టుగా చేసి ఆ దేవతల్ని మనకు రక్షకులుగా ఉండేటట్టు చేసింది ఈ మందర పర్వతం. ఆ వంశంలో ఏ ఒక్కరు ఉపకారం చేసినా కూడా వంశానికంతటికీ కూడా కృతజ్ఞత చూపించవలసింది. ఎప్పుడో మందర పర్వతం మనకు ఉపకారం చేసిందని చెప్పి మనం ప్రతి గిరికి ప్రదక్షిణం చేస్తూనే ఉంటాం. అలాగే ఓ సింహం అమ్మవారికి వాహనమైనందుకు సింహాన్ని మనం దేవతగా పూజిస్తాం. ఓ పెద్ద పులి దుర్గాదేవికి వాహనమైనందుకు ఆ క్రూర మృగమైన దాన్ని కూడా మనం దేవతగా భావిస్తాం, అర్చన చేస్తాం, పూజ చేస్తాం. అలాగే ఒక లేడిని కూడా మనం దేవతగా భావిస్తాం. ఎందుకంటే అది వాయుదేవుడికి వాహనం అంట. వాయుదేవుడు ఎప్పుడూ సంచరిస్తూ ఉండాలి, తిరుగుతూ ఉండాలి, ఆయన వేగంగా సంచరిస్తూ ఉంటాడు. ఆయన వాహనం లేడి. ఆయన లేకపోతే మనం బ్రతకలేము. కాబట్టి ఆ లేడి కూడా మనకు ప్రాణాన్ని ఇచ్చినటువంటి ప్రాణవాయువు రూపుడైనటువంటి వాయుదేవుని యొక్క వాహనం కావడం చేత లేడిని కూడా మనం దేవతగా భావిస్తూ ఉన్నాం. అలాగే మనం మొసలిని కూడా, క్రూర మృగమైనటువంటి మొసలిని కూడా మనం దేవతగా భావిస్తాం. ఎందుకని అంటే మన్మధుని యొక్క ధ్వజంలో మకరం ఉంటుంది, మకరధ్వజుడు అని చెప్పి ఆయనకు పేరు. ఆయన లేకపోయినట్టయితే ఈ సృష్టి ముందుకు సాగదు. కనుక మకరాన్ని కూడా మనం దేవతగా భావించి పూజ చేస్తూ ఉంటాం. సరే ఏనుగని మనం పూజ చేస్తూ ఉండటం మనకు తెలిసిందే, గజాననుడు, వినాయకుడు, ఏనుగని మనకు ఆరాధ్య దైవంగా ఉన్నాయి. కోతులను మనం పూజ చేస్తాం, ఎందుకంటే హనుమద్ రూపంలో రాముడికి సహాయం చేశాడు కనుక మన కృతజ్ఞతను కోతుల ఎడలకు కూడా మనం చూపిస్తూ ఉంటాం. అలాగే కుక్కను కూడా మనం చివరికి దేవతాభావనతో, కృతజ్ఞతతో పూజిస్తూ ఉంటాం. ఎందుకంటే కాలభైరవ రూపంలో ఆయన పరమేశ్వరుని యొక్క సేనాపతిగా ఉన్నాడు గనక కాలభైరవుడు. ఇలాగా ఈ వస్తువు ఆ వస్తువు అని చెప్పి లేదు, లోకంలో ఏ ప్రాణి ఉన్నా, ఏ వస్తువు ఉన్నా, దేని నుంచి మనకు ఎత్కించిన ఉపకారం ఉన్నా, సాక్షాత్తుగా గాని, పరంపరగా గాని, డైరెక్ట్ గా ఉపకారం జరిగినా, ఇండైరెక్ట్ గా జరిగినా కూడా వాటినన్నింటినీ కూడా దైవ సమానంగా భావించి కృతజ్ఞతతో, భక్తితో ప్రణమిల్లుతూ అర్చిస్తూ ఉండటం అనేటటువంటిది మన యొక్క సంప్రదాయం. మనం వేదంతో మొదలుపెట్టాం కాబట్టి మళ్ళీ అక్కడికే వస్తున్నాను. అశ్వమేధ యాగంలో ఒక హోమం ఉన్నది. ఆ హోమంలో ఏం చేస్తారంటే వనస్పతిభ్య స్వాహ ఓషధీభ్య స్వాహ మూలేభ్య స్వాహ తూలేభ్య స్వాహ స్కంధాభ్య స్వాహ పత్రేభ్య స్వాహ పుష్పేభ్య స్వాహ ఫలేభ్య స్వాహ. ఒక చెట్టు మనకు పండునిస్తోంది, ఇంకొక చెట్టు మనకు ధాన్యాన్ని ఇస్తోంది. కనుక ఆ చెట్టులో ఆ దాన్ని ఒక దేవతగా చూసి ఆ దేవతాత్వాన్ని అణువణువులా చూస్తూ ఉన్నారట. దాని యొక్క వేళ్లలో, దాని యొక్క శాఖలలో, దాని యొక్క ఆకులలో, పుష్పాలలో, ఫలాలలో ప్రతి చోట కూడా దేవత్వాన్ని చూడమని చెప్పి మనకు వేరే చెప్తోంది. అంటే మనకి ఏదో ఒక వడ్ల చెట్టు మనకు ఒక నాలుగు వడ్లు ఇచ్చింది అని అంటే ఆ జాతిని మొత్తాన్ని కూడా మనం గుర్తుపెట్టుకుని అణువణువున దేవత్వాన్ని చూస్తూ ఆహుతులనిచ్చి మన కృతజ్ఞతను తెలియజేసుకోమని చెప్పి వేదమే మనకు బోధిస్తోంది. ఇలాగా కార్తజ్ఞ భావనను గురించి చెప్పుకోవాలంటే అనంతమైనటువంటి విషయాలు ఎన్నో ఉన్నాయి. ఇక్కడితో మనం ఈరోజు ఉపసంహరిద్దాం దీన్ని. హంసోహి క్షీరమాదత్తే తన్మిశ్ర వర్జయచ్చపహ. ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా హంసల లాంటి వాళ్ళు అని చెప్పి నేను భావిస్తూ ఉన్నాను. హంసలు అని చెప్పి ఎందుకని అంటున్నాను అంటే, హంస పాలు నీళ్లు కలిపి ముందు పెడితే అందులో పాలను మాత్రం వేరు చేసి తాగేసి నీటిని వదిలేస్తుందట. అలాగే నేను చెప్పిన దాంట్లో ఏదన్నా మంచి ఉండేటట్లయితే పాలు తాగే హంసలలాగా మీరు స్వీకరించి చెడును నీటిలాగా వదిలేస్తారు అని చెప్పి నేను భావిస్తూ కృతజ్ఞతతో నా చేత పలికించినటువంటి ఆ భగవానుడు సత్యసాయి భగవానుడికి కృతజ్ఞతతో ప్రదమిల్లుతూ ఇంతవరకు ఓపికతో విన్నందుకు మీకు కూడా నా కృతజ్ఞత తెలియజేసుకుంటూ విరమిస్తున్నాను. ధన్యవాదాలు.
శ్రోతలందరూ చక్కగా విన్నారు కదూ. ఇంత చక్కని ప్రవచనాన్ని మనకు అందించిన శ్రీ సుదర్శన శర్మ గారికి ధన్యవాదాలు. మన శాస్త్రాలు, పురాణాలు అందించిన ఈ విలువలను మనం గ్రహించి మన జీవితాలలో వాటిని ఆచరించి స్వామి ప్రేమకు మనమంతా పాత్రులం కావాలని స్వామిని ప్రార్థిస్తూ ఈనాటి మన శ్రీ సత్యసాయి దివ్య సందేశఝరి కార్యక్రమాన్ని ఇంతటితో ముగిస్తూ సాయిప్రసాద్ మీ నుండి సెలవు తీసుకుంటున్నాడు. అన్యదా శరణం నాస్తి, త్వమేవ శరణం మమ, తస్మాత్ కారుణ్య భావేన రక్షరక్ష సాయీశ్వర. హరి ఓం తత్సత్. శ్రీ సాయీశ్వరార్పణమస్తు. ప్రస్తుతం ప్రశాంతి నిలయంలో సమయం 4:16. మరికొద్దిసేపట్లో మీరు సాయి కుల్వంత్ సభామండపం నుండి ప్రత్యక్ష ప్రసారాలను వింటారు. అంతవరకు రేడియో సాయి గ్లోబల్ హార్మోనికి ట్యూన్ అయ్యుండండి. జై సాయిరాం.